ఓకే. బైబిల్ స్టడీకి చేరి వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు అందరికి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 11:20. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగను. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ బ్రదర్. అలాగే సిస్టర్ భవ్య మంజరి గారు.
ప్రైజ్ లార్డ్ సార్. నాకు ఇచ్చినటువంటి వచనము 21వ వచనము. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఇందురు. ప్రైజ్ లార్డ్ అండి.
అలాగే బ్రదర్ సుధా ప్రేమ్ కుమార్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. సెంట్రల్ కాన్ఫరెన్స్ కు చేరు వచ్చినటువంటి సిస్టర్ బ్రదర్స్ అందరికి వందనాలు. నాకు ఇవ్వబడిన వాక్య భాగము 22వ వచనము. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. అలాగే సిస్టర్ సుధారాణి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాకు ఇచ్చిన వాక్య భాగము కపెర్నహామా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదేవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సుధోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిందును.
అలాగే సిస్టర్ లావణ్య.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాకు ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము. విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమ గుమోర వారు గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
సిస్టర్ హరిత.
అందరికి వందనాలండి. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురలకు బయలుపరిచి ఉన్నానని నిన్ను స్తుతించుతున్నాను.
సిస్టర్ హిందుమతి.
ప్రైజ్ బ్రదర్. నాకు ఇచ్చిన వాక్య భాగము 26వ వచనము. అవును తండ్రి, ఈలాగు చేయుటకు నీ దృష్టికి అనుకూలమైన.
బ్రదర్ ఆనందరాజ్.
సెంట్రల్ కాన్ఫరెన్స్ చేసిన అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. నాకు ఇచ్చినటువంటి లేఖన భాగము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నదని, తండ్రిగాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాక కుమారుని ఆయనను బయలుపరచని ఉద్దేశించను వాడుగాక మరి ఎవడను తండ్రిని ఎరుగడు. చెబుతున్న వాక్యం దేవుని.
సిస్టర్ అనిలా కుమారి.
అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా కొరకే ఏర్పాటు చేసిన వచనము మత్తయి సువార్త 11:28 అండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసు. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అలాగే సిస్టర్ సుమలత.
ప్రైజ్ లార్డ్ సార్. నాకు ఇచ్చిన వచనాలు వచ్చేసి 29:30 అండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది.
ఈరోజు స్టడీ టీమ్ గా మనకు 10 మంది బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. వారు వారి పోర్షన్ లో చక్కగా చదివి ఉన్నారు. ఈ గ్రూప్ బైబిల్ స్టడీ నిమిత్తము ఎవరైనా ఈ 10 మందిలోనే ఎవరైనా ప్రార్థించవలసిన మనవి ఈ గ్రూప్ బైబిల్ స్టడీ అంతట్లోనూ ప్రభు నడిపింపు కొరకే దాసుని తోడే నడిపించలాగా దయచేసి ఈ 10 మందిలో ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్స్ లో ఎవరన్నా ప్రార్థించవలసిన మనవి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. సమయం తీసుకో.
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మమ్మలను ఉత్తేజపరచడానికి, నీ వాక్యము ద్వారా బలపరచడానికి మీరు మా యొక్క అగ్రికల్చర్ సహవాసం నుంచి, ట్రైనింగ్ టీం నుంచి 10 మందిగా తండ్రి ఈ యొక్క వచనాలను బయలుపరచడానికి, బహిర్గతపరచడానికి తండ్రి మేము ఆత్మీయ అర్థాలను తెలియపరిచే వారినిగా లేము ప్రభువ. కేవలము మాలో ఉన్నటువంటి ఉదాహరణ పూర్వకంగా మేము ఈ వాక్యాన్ని ఏ విధంగా మేము చదివి గ్రహించుకోవాలో అనేటటువంటి విషయాలను మేము గ్రహించుకోవడానికి మీరు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి దాసులుగా తండ్రి వైఎస్ఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి దీనిలో తండ్రి మేము మాట్లాడబోయే సందర్భాలలో ఎలాంటి దోషములు గాని, ఎలాంటి తప్పిదాలు గాని మా మధ్యలో రాకుండా తండ్రి మీ ఆత్మీయ శక్తి మీది ప్రభువ. మేము కేవలము పాత్రలము మాత్రమే అని గ్రహించుకునే వారిగా ఉండునట్లుగా మీ కృప దయచేయండి. ఇంకా తండ్రి మరి ఆరాధనకు రానటువంటి బిడలను ఇంకా అనేక మందిని పురికొల్పి లేవనెత్తి మరి ఆరాధనలోకి నడిపించండి. మరి మా ట్రైనింగ్ టీం అంతటిని కూడా తండ్రి మరి వారి యొక్క ఆలోచన అంతటిలో మీ యొక్క బైబిల్ ద్వారా మాట్లాడుకునేటటువంటి గ్రహింపును, ఆలోచనను కలిగి ఉండేటట్టుగా సిద్ధపరచమని ఈ సమయం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కగా ఈ గ్రూప్ బైబిల్ స్టడీ కొరకు ప్రార్థించడం బ్రదర్ కు వందనాలు. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మన మధ్య ఉన్న దైవజనులు మహేష్ అన్నకు ఈ గ్రూప్ బైబిల్ స్టడీ నిమిత్తం సమయాన్ని అప్పచెప్తున్నాను. అన్న ప్రైజ్ లార్డ్ అన్న.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా వాయిస్ వస్తుందా
అన్న? క్లియర్ గా ఉందన్న వాయిస్.
అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ స్టడీలో ప్రత్యేకంగా అగ్రికల్చర్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. మీకు ఆహ్వానం. ఇద్దరు స్వామి అట్లాగే హరిత సిస్టర్ ఇద్దరు ట్రైనింగ్ టీం నుంచి ఉన్నారు. మిగతా 8 మంది అగ్రికల్చర్ సహవాసాల నుంచి ఉన్నారు. వీరు స్టడీ టీం అవుతారు, మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ అవుతారు. దయచేసి పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. తప్పకుండా మీరు డిస్కషన్స్ లో పాల్గొన్న అవకాశం ఉంది, పాల్గొనాలని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నా. గైడ్ లైన్స్ ఆల్రెడీ మనం చదివిన గైడ్ లైన్స్ ప్రకారంగా చదవబడ్డ వాక్యం ఎవరైనా ఒక్కొక్క వచ్చిందని ఒకరు చదివారు. చదివిన వాక్యాన్ని మీ సొంత మాటల్లో చెప్పాలి, వివరణ కాదు, సొంత మాటల్లో ఆ వాక్యాన్ని చెప్పడం. మొదటిగా స్వామి
సార్. వందనాలు సార్.
వందనాలు.
మత్తయి సువార్త 11:20 యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పట్టణంలోనైతే ఎక్కువగా అద్భుతాలు చేశారో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ గద్దించినట్టుగా, విమర్శించినట్టుగా, ఖండించినట్టుగా నాకు అర్థమైంది సార్.
21 భవ్యమంజరి గారు.
సార్, నాకు ఇచ్చినటువంటి వచనము మత్తయి సువార్త 11:21.
మీరు ఒక మాట దయచేసి మీరు కొంచెం ఎక్కువ టైం డిస్కషన్ కి వెళ్ళాలంటే రిపిటేషన్స్ లేకుండా మళ్ళా మత్తయి సువార్త 11:21, ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు, ఇవన్నీ కట్ చేస్తే డైరెక్ట్ గా సబ్జెక్ట్లోకి వెళ్ళగలుగుతాం. ఎస్ అమ్మా.
ఓకే. కొరాజిన, బెత్సయిదా పట్టణాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే తూరు సీదోను పట్టణంలో చేయబడినటువంటి అద్భుతాలు మరి ఆ ప్రాంతాల్లో చేసినట్లయితే ముందుగానే వాళ్ళు మారు మనసు పొంది ఉండేవారని ఇక్కడ దేవుడు వాళ్ళ గురించి తెలియజేస్తున్నట్టుగా అర్థమవుతుంది.
22 ప్రేమ్ కుమార్.
ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు కదా.
22వ వచనము, మరి కొరాజిన బెత్సయిదా అనే రెండు పట్టణాల మధ్యన జరిగిన అద్భుతాలను అదే విధంగా తూరు సీదోను పట్టణములలో కూడా జరిగి ఉన్నట్లయితే కొరాజీన బెత్సయిదా వారి కంటే కూడా మరి తూరు సీదోను పట్టణ వారే మంచి మరి తీర్పు తీర్చబడిన వారుగా ఉందిరని నాకు అర్థమైంది సార్.
23వ వచనం, సుధారాణి గారు.
కపెర్నహూమ, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా? నీవు పాతాలం వరకు దిగిపోదావు. నీలో చేయబడిన అద్భుతములు సుధోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిందును. అంటే కపెర్నహూములో చేయబడిన అద్భుతములు అవన్నీ అంత చేసినా కూడా, అన్ని అద్భుతములు చేసినా కూడా వాళ్ళు విశ్వసించక ఎలా అయితే అయ్యారో అలాగన సుధోములో కూడా చేయబడి ఉంటే వీళ్ళందరూ కూడా నాశనం అవ్వకుండా ఉండేవాళ్ళు అనని నాకు అర్థమైంది సార్.
24 లావణ్య గారు.
విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమా దేశపు వారి గతి ఓరోదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇప్పుడు విమర్శ దినమందు అంటే అక్కడ అన్ని అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు అక్కడ రక్షణ పొందలేదు కదా, అదే సుధోమాలో చేసి ఉంటే వాళ్ళు రక్షణ పొంది ఉండేవారని నాకు అర్థమైంది బ్రదర్.
25 హరిత సిస్టర్.
తండ్రి, ఆకాశం భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేస్తున్నాను. అంటే ఇక్కడ జ్ఞానము వివేకం గలవారికి ఈ సంగతులను మరుగు చేసి పసి బాలుర వాళ్ళకి ఈ విషయాలన్నీ బయలుపరిచి ఉన్నామని స్తుతిస్తున్నారు తండ్రిని.
26
అలా వందనాలన్నా. 25వ వచనానికి కంటిన్యూషన్ గా ఇది దేవుడు చిత్తం అయింది, ఆయనకి ఆయన దృష్టికి అది అనుకూలమైంది అనేది చెప్పబడింది.
27 ఆనందరాజు కదా.
సార్, 25, 26, 27 వచనాలు చెప్పిన దాన్ని ఆయన సమస్తము నా చేతికి అప్పగింపబడిందని చెప్పి కుమారుని ఉద్దేశించి ఆయన యేసుప్రభు వారు నన్ను ఎరిగిన వాడు నా దేవుడు ఎరిగినట్లుగా ఈ వచనంలో చెప్తున్నాడు సార్.
28 అనిల్ కుమార్
గారు. బ్రదర్, ఇక్కడ చెప్పబడిన వచనంలో అంటే సమస్త ప్రజల్ని అంటే ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు కాకుండా అక్కడ నివసించే ప్రజలందరికీ ఈ యొక్క మాటని తెలియజెప్పినట్టుగా, మరి ఎక్కడైతే అక్కడ బరువు పనులు అంటే చాలా కష్టతరమైన పనులు చేసే ప్రతి ప్రజల్ని నా దగ్గరికి రండి, నా దగ్గరికి రావటం ద్వారా నేను చెప్పే మాటలు వినుట ద్వారా మీరు చాలా అంటే విశ్రాంతి, మరి నా మాటలు ఈజీగా ఉంటాయి, ప్రేమతో ఉంటాయి, మరి నేను మీకు అట్లాంటి ఎజ్యూరెన్స్ ఇస్తున్నాను అనేది నాకు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా అర్థమైంది బ్రదర్. ప్రైజ్ లార్డ్.
29, 30 సుమలత సిస్టర్.
ప్రైజ్ లార్డ్ అమ్మా. 29, 30 అన్నా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడినాను. దాంట్లో ఆయన సాత్వికతను దీన మనసును మనకు అనుగ్రహిస్తూ ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు అన్నట్టు ఆయన పనిని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన పనిలో మనం ఏ విధంగా మన జీవితంలో ముందుకెళ్లాలో ఆయన నేర్పిస్తూ మనకు విశ్రాంతినిస్తూ మన పనులు అన్ని విషయాలు తోడే నడిపిస్తున్నాడని నాకు అర్థమైనాను.
బాగుంది. 10 మంది స్పష్టంగా వాక్యాన్ని చదివారు, అట్లాగే ధైర్యంగా వాక్యాన్ని సొంత మాటల్లో కూడా వివరిస్తూ వచ్చారు. ఇక్కడ మరలా ఒక్క మాట ఏంటంటే, మీరు ఏది మాట్లాడినా ముఖ్యంగా ఆన్సర్ మాట్లాడేయాలి, మెయిన్ పాయింట్ మాట్లాడేయాలి, లేకపోతే సమాధానం కానీ ప్రశ్న కానీ వన్ వర్డ్ ఆన్సర్స్గా చెప్పాలి, వివరంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వివరణ అడిగినా మీరు దాన్ని కూడా బ్రీఫ్ గా స్టార్ట్ గానే చెప్పడానికి ట్రై చేయాలి. ఎంత స్టార్ట్ గా మనం మాట్లాడతామో, నేరుగా మాట్లాడతామో మన డిస్కషన్ అంత ఫలవంతంగా ఉంటుంది. ఈ పాల్గొన్న సభ్యులకి, పార్టిసిపెంట్స్ కూడా అర్థం అవుతుంది, ఎఫెక్టివ్ అనిపిస్తారు. అందుకోసం మీరు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీరు సొంత మాటల్లో ధైర్యంగా చెప్పారు. అయితే 5వ పాయింట్ ఏంటంటే, చెప్పిన వాటిలో అభ్యంతరాలు ఉంటే రేజ్ చేయటం. అభ్యంతరాలు అన్నాక గొడవాడుకోవడం కాదు, కానీ అక్కడ ఉన్న వాక్యాన్ని చెప్పన్నప్పుడు నాకేమో ఇలా అనిపించింది, అక్కడ ఇలా ఉన్నట్టుగా అనిపించింది, కానీ ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ మాట్లాడలేదు, లేకపోతే అక్కడ లేని ఈ పాయింట్ మాట్లాడారు, లేకపోతే అక్కడ ఉన్న దాన్ని ఇలా అర్థం చేసుకోవడానికి బదులు ఇలా చెప్పారు అని చెప్పడం వల్ల వాళ్ళు చెక్ చేసుకోగలుగుతారు. సాధారణంగా ఎప్పుడైనా మనల్ని పాయింట్ అవుట్ చేస్తేనే మనం ఇంకా శ్రద్ధగా జాగ్రత్తగా బైబిల్ చదువుతాం. సో ఈ పాయింట్ లో సొంత మాటల్లో చెప్పిన వారిలో ఏమైనా కరెక్షన్స్, యాడింగ్స్, కరెక్షన్స్ కానీ యాడింగ్స్ కానీ ఏమైనా ఉంటే మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. దానివల్ల మీరు కలుగుతుంది కూడా, పక్క వాళ్ళు ఆలోచించగలుగుతారు, నేను ఈ పాయింట్ చెప్పుండాలి లేకపోతే ఇలా చెప్పుండకూడదు అని ఆలోచించుకోగలుగుతారు. కరెక్షన్ చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయా? చెప్పినవి అంతా బాగానే ఉన్నాయనిపించాయా? మీకు కరెక్షన్స్ లేవు అని భావిస్తా ఉన్నా, మీరేమి మాట్లాడడం లేదు కాబట్టి.
ఇరవై 28వ వచనంలో అనిల మేడము అనేక ప్రయాస పరి భారం అన్న విషయాన్ని మేడము అనేక పనుల భారము అన్నట్టు చెప్పారన్నా. నాకైతే పాపపు భారం మోసుకొని చిన్న జనులు అని నాకు అర్థమైందన్న.
ఓకే, 28వ వచనంలో అనేక పనుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు అని అన్నారు. అక్కడేమో నాకు పాప భారం అనిపించింది అన్నారు. ఇక్కడ మన గైడ్ లైన్స్ ఇచ్చిన మాట ఏంటంటే, ఆత్మీయ అర్థాలకు వెళ్ళకూడదు అని పెట్టుకున్నాం. అక్కడ పాపపు భారం అనడానికి ఆస్కారం మీకేమైనా వాక్యాధారం ఉందమ్మా? అది ఆత్మీయ అర్థమే అనుకుంటా కానీ, ఈవెన్ అనిల్ కుమారి గారు అనేక పనుల భారం అనటం అక్కడ లేని మాట, పాపపు భారం అని మీరు అనడం కూడా లేని మాటే. భారం అని ఉంది, అదేదో తర్వాత డిస్కస్ చేస్తాం. అబ్జర్వేషన్ బాగుంది. ఇంకేమైనా జ్ఞాపకం చేస్తారా? చెప్పిన వాళ్ళు ఇలా చెప్పారు, అక్కడ అది లేదు, లేదా అక్కడ ఉన్నదాన్ని మిస్ చేశారు, అక్కడ ఉన్నదాన్ని నాకు ఎలా అర్థమైంది, వాళ్ళకి ఎలా చెప్పారు అని మాట్లాడచ్చు.
సార్ ఇక్కడ చాట్ బాక్స్ లో అన్నారు, నేను కొరాజీనా బెత్సయేదా వారి పట్టణాల గురించి, వాళ్ళ పట్టణాల్లో అద్భుతాలు చేశారు అయితే నేను రివర్స్ లో చెప్పాను అన్నారు. దాన్ని జస్ట్ క్లారిఫై చేసుకుంటాను సార్. తూరు సీదోను పట్టణాల్లో ఇటువంటి కార్యాలు దేవుడు చేయలేదు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాప పడలేదు. అందుకనే వాళ్ళు లేకపోతే ఇప్పుడు కొరాజిన బెత్సయేదాలో యేసుప్రభు వారు అట్లాంటి కార్యాలు చేసినట్లయితే, మరి చేసిన కార్యాలను బట్టి అవి వాళ్ళు కూడా చూసినట్లయితే వాళ్ళు మారుమనసు పొందుకునే వాళ్ళు అనేది ఇక్కడ తెలియజేశారు. అది
చాలా చక్కగా అరుణ జ్యోతి గారు అనంతపురం టీచర్స్ కోఆర్డినేటర్ 21వ వచనం రివర్స్ లో చెప్పారు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది రివర్స్ లో చెప్పినట్టుగా రిపీటేషన్ లో కూడా అనిపించిందమ్మా. మీరు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు తూరు సీదోన పట్టణాల్లో చేశాడు అని అంటున్నారా, కొరాజిన బెత్సయేదాలో చేశాడు అంటున్నారా?
కొరాజిన బెత్సయేదాలో చేశారు సార్. అది తూరు సీదోన్ లో అట్లాంటి జరిగి ఉన్నట్లయితే వాళ్ళు ముందే మారు మనసు పొంది ఉండేవాళ్ళు.
ఎగ్జాక్ట్లీ తూరి సూర్యన పట్టణాల్లో చేయలేదు, ఆ తరంలో ఏసే పుట్టలేదు, కాబట్టి కొరాజీన బెస్సాయిదలో చేశారు. ఓకే రైట్ బాగుంది. అరుణజ్యోతి గారు కూడా బాగా అబ్జర్వ్ చేశారు, సిస్టర్ క్లారిటీ ఇచ్చారు, బాగుంది. ఇది అవసరం, ఇక్కడ దిద్దుబాటు చేసుకోవడం అవసరం. అందుకోసం ఇంకా బాగా వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ తో మాట్లాడతారు, ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకేమన్నా ఇట్లాంటి విషయాలు ఏమన్నా ప్రీచ్ చేస్తారా? ఇరవై రెండవ వచనం ప్రేమ్ కుమార్ బ్రదర్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? మీరు చెప్పింది 22వ వచనం మీద ఇంకొకసారి మీ సొంత మాటలు మాట్లాడతారా?
అలాగే సార్, ఈ 21వ వచనానికి సంబంధించి కొరాజీనా బెత్సైదా రెండు పట్టణాల ప్రజలను హెచ్చరిస్తూ ఈ కింది అంటే తూరు సీదోను పట్టణముల వారికి మీకు మీ దగ్గర చేసిన అద్భుతాలను వీరికి చేసినట్లయితే మీకంటే ఇంకా వారు చాలా తీర్పు తీర్చబడుదురు, అంటే వారు మారు మనసు తొందరగా పొంది వాళ్ళు మిమ్మ దేవుణ్ణి నమ్ముకునే వారుగా ఉందరు అనే విధంగా దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా ఉంది సార్.
బాగుంది. ప్రేమ్ కుమార్ కదా, దాంట్లో ఏమైనా మిస్ అయినవి కానీ యాడింగ్స్ కానీ ఏమైనా మాట్లాడతారా? నాకు ఆయన చెప్పిన దాంట్లో మాట్లాడాలనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ బ్రదర్ దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ మాట్లాడతారా? సరే, అక్కడ 22వ వచనంలో తీర్పు కొరకు రాయబడింది ఓర్వదగినది శిక్ష కొరకు రాయబడింది, ఆ మాట తను మిస్ అయ్యారు అనిపించింది. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? ఓకే, ఇవి సరిపోతాయి, మనం ముందుకెళ్ళిపోదాము. 27వ వచనం మీద ఆనందరాజు గారు మాట్లాడతారా? 27వ వచనం మీద ఆనందరాజు గారు మళ్ళా మీ సొంత మాటలో మాట్లాడతారా?
సర్ప్రైజ్ సార్.
ప్రైజ్
సమస్తము తండ్రి నాకు అప్పగించినాడని చెప్పి చెప్తున్నాడు సార్. అక్కడ 25, 26, 27 వచనాల్లో తండ్రిని గురించి, తండ్రిని మహిమపరచడం గురించి ఆయన తెలియజేసినట్లు, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లు అని చెప్పేసి తెలియజేసినట్లుంది సార్. ఆ విధంగా నాకు అర్థమైంది సార్.
ఇక్కడ ఏమైనా ఆనందరాజు గారు కరెక్షన్స్ మాట్లాడతారా? మీరు మాట్లాడుతున్నారా, మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి. ఇది వివరణ కాదు, అక్కడున్న వాక్యాన్ని మీరు మీ వాడుక భాషలో మాట్లాడతారు అంతే. వివరణలోకి వెళ్ళాం, జస్ట్ వాక్యాన్ని సొంత మాటలో మాట్లాడటం. ఆనందరాజు గారి పోర్షన్ చాలా పెద్ద వాక్యము, ఆయన చాలా షార్ట్ గా ఉన్నదాన్ని 50% కంటే తక్కువే చెప్పారు సొంత మాటలో చెప్పన్నప్పుడు. అదైనా మీకు అర్థమై ఉంటే ఆయన కొంచెం ఆలోచించగలుగుతారు. రైట్, కాబట్టి బాగుంది, మీరు చక్కగా స్పష్టంగా చదివారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. అలాగని చెప్పి మీరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. బైబిల్ స్టడీలో మనం ఏదైనా కరెక్షన్స్ ఉంటే చక్కగా ప్రేమపూర్వకంగా మనం వ్యక్తుల మీద మాట్లాడడం కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం. తర్వాత మనం ప్రశ్నల్లోకి వెళ్తున్నాం. చాలా చక్కగా స్టాట్ బాక్స్ లో ఆనందరాజు గారు మాట్లాడిన వాటిలో కరెక్షన్స్ పెట్టారు. మనోహర్ అంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నారు, అది అక్కడ లేదు. అలాగే తండ్రిని ఎరిగే విషయం కూడా యాడ్ చేయాలి, రెండో పార్ట్ దాన్ని మింగేశారు, రెండో పార్ట్ కూడా మీరు గమనించాలి అని అంటున్నారు చాట్ బాక్స్ లో. అందుకోసం బాగుంది, మీరు నిద్రపోవట్లేదు, మెలకుగానే ఉన్నారు అని మీరేమైనా మెసేజ్ పెడితే, ఓహో ఫలానా వాళ్ళు బైబిల్ స్టడీలో ఉన్నారు, బైబిల్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారని ఏమైనా చూసి సంతోషపడగలుగుతాం. రైట్, మనం ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ పాయింట్ సొంత మాటలో చెప్పేసిన తర్వాత ప్రశ్నలకు వెళ్తున్నాం. అంటే ప్రశ్నల దగ్గర ఏది క్వశ్చన్ మార్క్ పెట్టినా ప్రశ్న అవుతుంది, అది కాదు. ఆ పారాగ్రాఫ్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి, వినేవారికి ఉపయోగపడడానికి మీకు కూడా ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు అడిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఆరోగ్యవంతమైన మేలుకరమైన ప్రశ్నలు మాత్రమే మాట్లాడతాం. తర్వాత అవుట్ ఆఫ్ కాంటెస్ట్ క్వశ్చన్లు మనం తీసుకోలేం. దీన్ని గమనిద్దాం. వచ్చిన మెంబర్ వచ్చిన డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 20వ వచ్చిన స్వామి బ్రదర్, మీ వాక్య భాగంలో మీరేమైనా ఇక్కడ ప్రశ్నలు మాత్రమే కాదు మీరు స్టడీ చేసిన విషయాలు ప్రజెంట్ చేసినా చాలా టైం సేవ్ అవుతుంది. ప్రశ్నలే కాదు మీరు దాని ఏమంటారు స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ప్రశ్నలతో పాటు స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. యా ఇక్కడ 8th పాయింట్ పారాగ్రాఫ్ నుంచి ప్రశ్నలు సమాధానాలు టీమ్ సభ్యులు చర్చించారు, నేరుగా ఆన్సర్ కూడా మీరు చెప్పేయచ్చు. స్వామి బ్రదర్, మీ విషయాలు ఏమైనా మాట్లాడే ఉన్నాయా మీ మీ వాక్యంలో నుంచి?
సార్ వందనాలు సార్. సార్, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చేసినటువంటి అద్భుతాలు గాని చేసినటువంటి మాటలు గాని వారు విన్నట్లయితే వారి జీవితాల్లో పశ్చాత్తాపం అనేది అంటే మారు మనసు పొందుకొని పశ్చాత్తాప పడి పొందుతారు అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం సార్ కింద మీద. అయితే ఇక్కడ ఒకవేళ ఆయన మాట గనక వినకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు, ఆయన చెప్పినప్పుడు వినకపోతే మనకు జరిగేటువంటి లాభాల గురించి నేను కొన్ని మాటలు నేర్చుకున్నాను సార్.
ఎందుకంటే ఇక్కడ ఈ పేజ్ లో మీకు అర్థం కాని విషయాలుంటే అది అర్థం కాలేదు, మీకు అర్థమైన విషయాలుంటే నాకు ఇట్లా ప్రశ్న వచ్చింది, స్టడీ చేస్తే నాకు ఇట్లా సమాధానం వచ్చింది. ఇక్కడ ప్రసంగాలు చెప్పేది లేదు మళ్ళా, అందుకోసం నాకు అర్థమైన విషయాలన్నీ చెప్తానంటే ప్రసంగంలోకి వెళ్తారేమో. అట్లా కాకుండా 2కి 1 or 2 పాయింట్స్ యాడ్ చేస్తే యాడ్ చేయండి. స్వామి
సార్ వందనాలు సార్.
20వ వచనంలో మీకు డౌట్లు ఏమి లేవు, మీకు ఇంకా బాగా అర్థమైంది, చాలా సంతోషం
సార్.
ముందుకెళ్ళొచ్చు, ఏమైనా మాట్లాడుతుందా?
ముందుకెళ్ళాను సార్, నేను మాట్లాడతా.
ఎస్ అరుణ జ్యోతి గారు మీ వచనంలో నుంచి ఒక ప్రశ్న అడిగారు, అద్భుతాలు చేయడం వలన మారు మనసు పొందుతారా, వాక్యం వింటే పొందుతారా అని అడుగుతూ ప్రభు ఎందుకు అద్భుతాలు అన్నారు, ఇదేమైనా మాట్లాడాలి? నీ వాక్యం మీద ప్రశ్న, నువ్వేమైనా సమాధానం చెప్తావా స్వామి? స్వామి కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడాలి. అద్భుతాలు మారు మనసుకి సరిపోతాయా? అద్భుతాల దగ్గర మారు మనసు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఎలా అర్థం చేసుకోవాలి, అది ప్రశ్న
సార్. అద్భుతాలు అని అంటే మామూలుగా మన మనకున్నటువంటి రోగం కావచ్చు, మనకు కావలసినటువంటి శరీరానికి సంబంధించిన కొన్ని ఉంటాయి సార్, కానీ మారు మనసు అనేది ఆ విధంగా జరగదు సార్. మారు మనసు అనేది పశ్చాత్తాపం వలన మనం ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించడం వల్ల జరుగుతుంది తప్ప అద్భుతాలు అనేది మామూలుగా ఉంటుంది. అంతకంటే గొప్పది మారు మనసు అనేది నాకు అర్థమైంది సార్.
బాగుంది, ఇంకెవరైనా మాట్లాడతారా? అద్భుతాలుతో మారు మనసు పొందుతారా, వాక్యం వింటే మారు మనసు పొందుతారా, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసి మారు మనసు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి, దాని ఎలా అర్థం చేసుకోవాలి, అది ప్రశ్న.
సార్ వందనాలు సార్.
నేను అగ్రికల్చర్ వాళ్ళందరూ కోఆర్డినేటర్లు ఈరోజు బైబుల్ స్టడీకి వచ్చారంటే ధూమ్ ధామ్ అన్నట్టుగా ఉంటుంది అనుకున్నాను. మీరు చాలా కామ్గా ఉన్నారు, మిమ్మల్ని వచ్చే వారం కూడా మిమ్మల్నే పెట్టాలి ఇలా కామ్గా ఉంటే. యా స్వామి మాట్లాడు
సార్. ఇప్పుడు అద్భుతాలు అని అంటే మామూలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది, పక్షవాతం గలవారు స్వస్థపడ్డారు, కుంటి వారు నడిచారు, గుడ్డివారు చూశారు, దయ్యాలు పట్టిన వారు ఒకవేళ వాళ్ళు విడిపించబడ్డారు. కానీ ఒకవేళ ఇది విడిపించబడ్డప్పటికీ ఇది శరీరానికి సంబంధించిందే సార్, కానీ పాపక్షమాపణ అనేది వీటికి సంబంధించింది కాదు, పశ్చాత్తాపానికి సంబంధించింది. కాబట్టి ఆయన మాట విని ఎవరైతే పశ్చాత్తాప పడతారో, వాళ్ళు ఎవరైతే యేసు వైపు తిరుగుతారో వాళ్లకు నిత్య జీవం ఉంటుంది అన్నట్టుగా నాకు అర్థమైంది సార్. దీనికంటే పాపక్షమాపణ పశ్చాత్తాపం అనేది ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది.
పాయింట్ మాట్లాడడంలా స్వామి, పాయింట్ ఏంటి, మారు మనసుకు అద్భుతాలు సరిపోతాయా, మారు మనసుకు సువార్త కావాలా, మారు మనసుకు సంబంధించి మారు మనసు కలగడానికి ఉపయోగపడేది అద్భుతమా బోధ అని ఆవిడ అడిగారు. దాని మీద నువ్వు సూటిగా మాట్లాడితే అద్భుతాల వల్ల మారు మనసు కలుగుతుంది, లేకపోతే బోధ వల్ల మారు మనసు కలుగుతుంది, అది మాట్లాడితే బాగుంటది. క్వశ్చన్ చాట్ బాక్స్ లో కూడా ఉంది, పుదుగుతో సార్ చదువు, దాని మీద మాట్లాడు. సో లిల్లీ రోజు గారు ఏమంటారంటే, వాక్యం వింటేనే మారు మనసు పొందుతారు, అద్భుతాలు దేవుడు కనికరించి చేశారు. తర్వాత ఆ ప్రశ్నకు సుశీల గారు, మారు మనసుకు అద్భుతాలు సరిపోవు అంటున్నారు. శామీయులు అద్భుతాలను పొందుకొని మారు మనసులోకి రావాలని ప్రభు ఉద్దేశం, ఆ ఉద్దేశంతో అద్భుతాలు చేశాడు, మారు మనసులోకి వస్తారని అంటాడు. నాగలక్ష్మి జగన్మోహన్ గారు, అద్భుతాల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన వారికి దేవుని మాటలు వినే అవకాశం ఉంది, మారు మనసుకు లింక్ చేసి మాట్లాడితే బాగుంటుంది. సుధాకర్ అంటాడు, సువార్త ద్వారా మారు మనసు, మారు మనసు కావాలి సువార్త ద్వారా అంటాడు. మీరు ఎట్లాగా స్టడీ టీం వాళ్ళు మాట్లాడాలి, చాట్ బాక్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు.
అంటే ఇక్కడ అన్ని కార్య అద్భుతాలు చేసినప్పటికీ, అంటే ఈ స్వస్థత వాళ్ళల్లో కొద్దిగా కూడా కదలిక లేదు, అరే నేను నాకు స్వస్థత కలిగింది అయినా గానీ మా దేవుని దగ్గరికి రావాలన్నా ఇది కనిపించ వాళ్ళలో ఎవరు కూడా, అంటే ఒకళ్ళని బట్టి కుటుంబం అంతా అన్నా రావాలి గానీ అట్లా ఆ ఊర్లో ఎవరిలో కలగలేదు కాబట్టి మా ఆయన గద్దిస్తూ మారు మనసు అంటే నా చెప్పారు కదా సార్, మారు మనసు మీరు పాపాలు చేయకండి ఇంకా మారు మనసు పొంద మీ పాపాల నుండి విడుదల కలిగింది అనగానే వాళ్ళకి అదొక గ్రహింపు అనేది కూడా రాలేదని ఇట్లా గద్దించినట్లుగా అనిపించింది సార్.
బాగుందమ్మా, ప్రాక్టికల్ గా మీరు మాట్లాడాలి, అక్కడ ఉన్న విషయం ఓకే. మామూలుగా స్వస్థత కలిగితే వ్యక్తిలో మారు మనసు కలుగుతుందా, బోధ సువార్త అర్థమైతే మారు మనసు కలుగుతుందా, దానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదా, అదేమైనా ప్రాక్టికల్ గా మాట్లాడితే బెటర్ గా ఉంటుంది.
అంటే
ఒక మాట, భవ్య మంజరి గారు అయిపోయిన తర్వాత అనిల్ కుమార్ గారు, లేకపోతే లావణ్య గారు ఎవరు రెస్పాండ్ అవుతుంది వాళ్ళు చేసమ్మా.
అంటే వాళ్ళకి వాక్యం అంతా మనకి ఇప్పుడు ఇచ్చినట్టుగా లేఖన భాగాలు వాళ్ళ ఆత్మీయంగా కానీ ఏది కానీ గ్రహించేటట్లేదు కదా సార్, ప్రస్తుతానికి అవి వాళ్ళకి జరిగినాయి చూస్తేనే వాళ్ళలో కార్యం అప్పుడు లేదు కాబట్టి అవి చూస్తున్నా మీలో మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడు, కానీ అవి చేసినా గానీ అవి అప్పటికి అప్పుడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మారు మనసు అనేది లోతుగా అంటే అసలు మారాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు అనేది అర్థం.
ఓకే అమ్మా, తర్వాత ఇంకొకరు ఎవరు రెస్పాండ్ అయ్యారు మాట్లాడతారు.
మారు మనసు అనేది మారు మనసు వాళ్ళకి అద్భుతాలు ద్వారా మారు మనసు రాదు బ్రదర్, మామూలుగా దేవుణ్ణి అంగీకరించి పశ్చాత్తాపంతో దేవుణ్ణి హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడే అవి మనకి అద్భుతాలు వాటి ద్వారా మారు మనసు వస్తుంది, అంతేగాని అద్భుతం ద్వారా మారు మనసు రాదు. ఏదైనా ఒక క్రియ చూసిన వెంటనే మళ్లీ మర్చిపోతారు, కానీ దేవుణ్ణి అంగీకరించి హృదయపూర్వకంగా వాళ్ళు హృదయంలో పెట్టుకుని ఉంటే అది ఎప్పటికీ మర్చిపోరు అని నాకు అర్థమైంది బ్రదర్.
అద్భుతం ద్వారా మారు మనసు రాదు, మరి ఎట్లా వస్తుంది మారు మనసు అమ్మా?
వాళ్ళు యేసుప్రభు శిష్యులు చాలా మంది ఉన్నారు కదా బ్రదర్, చూశారు కదా అప్పటికి వాళ్ళు కూడా తప్పిపోయారు కదా, మామూలుగా సిలువ వేసే టయానికి దేవుడికి అలా హృదయ అంటే వాళ్ళు అప్పుడు దాకా కూడా దేవునితోనే ఉన్నారు, ఇక్కడ కూడా వీళ్ళు దేవునితోనే ఉన్నారు, దేవుని అక్కడ కార్యాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళకి ఏం మారు మనసు రాలే. అక్కడ చేయించుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబాలతో ఎవరితోనూ వచ్చి వాళ్ళ సాక్షులుగా నిలవబడు, 10 మంది కుష్ఠరోగుల్లో కూడా వాళ్ళు కూడా రాలే ఒక్క అతను తప్ప.
లావణ్య గారు ఒకసారి మీరు బ్లూకాస్ట్ రోమిలకు రాసిన పత్రిక 10:11 ఏమైనా చదువుతారా, 10:17 ఏమైనా చదువుతారా? సారీ, రోమిలకు రాసిన పత్రిక 10:17. చాలా ప్రాముఖ్యమైన మాట మనం ఇక్కడ ఏమవుతుంది అంటే వెళ్తున్నాము,
నేను
చదవనండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును.
మనకున్న వాక్యాధారాలు ఏంటంటే వాక్యం వింటే మారు మనసు కలుగుతుంది, వాక్యం వినడానికి అద్భుతం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పుట్టిస్తారు, అద్భుతం వాక్యం వినడానికి వాళ్ళని ఆకర్షిస్తారు. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు 9వ అధ్యాయంలో మామూలు అద్భుతాలు చేయలేదు ఆయన. రక్తస్రావ రోగం గల స్త్రీని స్వస్థపరిచాడు, తర్వాత చనిపోయిన వాళ్ళు లేవనెత్తాడు, 5 అద్భుతాలు చూశాము. చాలా అద్భుతాలు 9వ అధ్యాయంలో రాయబడ్డ శిష్యులు కూడా అధికారం ఇచ్చి దెయ్యాన్ని గలగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి 10వ అధ్యాయంలో పంపించాడు. 11వ అధ్యాయంలో ఇంటెన్షన్ ఏంటో రాయబడుతుంది, ఆయన అద్భుతాలు చేయడం వెనకాల ఉద్దేశం ఆయన గొప్పోడు అని, ఆయన మోసేయాలను లేకపోతే జనం యొక్క అవసరాలు ఇబ్బందులు తొలగిపోవాలను అది కాదు ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఈ అద్భుతాల ద్వారా వాళ్ళు వినే మనసు కలిగి, విని మారు మనసు పొంది రక్షణ పొందాలి అని ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. అది జరగల కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని గద్దిస్తున్నాడు. నేను ఇక్కడ ఈ బైబిల్ స్టడీ దగ్గర మీరేమైనా ఆలోచించగలిగితే, అద్భుతాలు స్వస్థతలు రాత్రి కూడా కరీంనగర్ టీచర్ సహవాసం ప్రతిష్టారాధన జరిగింది. చాట్ బాక్స్ లో యాక్టివ్గా ఉన్న సుశీల గారు అద్భుతంగా ప్రార్థన చేశారు. ప్రార్థన అంశాలన్నీ స్వస్థతల కోసమే. మనం ముందుగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, చివరిలో వాళ్ళ అవసరాల కోసం తీర్చి ప్రార్థన చేశాం. అవి ఏమైనా తీరితే వాళ్ళు ఇంకా బలపడతారు, కానీ మన ప్రయారిటీ మాత్రం వాళ్ళు వాక్యం విని ఆత్మీయంగా బలపడాలి, దేవుళ్ళు ఎదగాలి. సో ప్రయారిటీస్ ఇక్కడ అద్భుతం బోధన, లేకపోతే వ్యక్తి శరీర స్వస్థత, వ్యక్తి ఆత్మీయ రక్షణ దగ్గర ప్రభు యొక్క కాన్సన్ట్రేషన్ ఆత్మరక్షణ. అది జరగటం లేదు కాబట్టి ఆయన డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు గర్దిస్తున్నాడు. అది ఏమైనా మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. స్వామి ఆ పాయింట్ రైజ్ చేసింటే కూడా బాగుండేది, దాని మీద మాట్లాడినా కూడా బాగుండేది. ముందుకు వెళ్దాం. 21వ వచనం, భవ్య మంజరి గారు మీ వాక్యంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
సార్, తూరు సీదోను పట్టణం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది తెలియజేస్తున్నాను సార్. వాళ్ళు విగ్రహారాధనతో ఉండేవాళ్ళు అనేది, అంటే అట్లాంటి పట్టణంగా ఉన్న వాళ్ళల్లో ఇటువంటి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యక్రియలు మరి అద్భుతాలు ప్లస్ వాక్యం కూడా అందినట్లయితే వాళ్ళు ఆ విగ్రహ పూజ నుండి గానీ ఆ దేవునికి వ్యతిరేకంగా ఏదైతే కారు.
ఇక్కడ మీరు కామెంటరీ ఏం మాట్లాడరు, అర్థమైందా, అర్థం కాలేదా, నాకు ఇది అర్థం కాలేదు అలా చెప్పవచ్చు, లేదా నాకు ఈ ప్రశ్న వచ్చింది, నేను స్టడీ చేసుకున్నాను, నాకు ఇలాంటి సమాధానం దొరికింది, 21వ వచనం మీద నాకు డౌట్లు ఉన్నాయి, డౌట్లు లేవు, అంతవరకు ఈ ఫేజ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి వెళ్తున్నాం.
తూరు సీదోను పట్టణ వారి పరిస్థితిని బట్టే కదా సార్ వాళ్ళు పశ్చాత్తాపడే వాళ్ళు అంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఎందుకు క్రియలు జరగలేదు, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అడుగుతున్నారు.
తూరు సీదోను పట్టణస్థుల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు, అంతేనమ్మా మీరు?
అవునండి, అవును సార్.
ఓకే ఓకే. ఎవరైనా భవ్య మంజరి గారికి ఆ తూరు సీదోను పట్టణాలు ఏంటి, అక్కడ అద్భుతాలు చేస్తే వాళ్ళు మారు మనసు పొందేవారు అంటున్నాడు ఏంటి, అది నాకు అర్థం కాలేదని అడుగుతున్నారు. ఆవిడకి ఏమైనా హెల్ప్ చేస్తారా స్టడీ టీమ్? తూరు సీదోను పట్టణాల మీద మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇందాక 21వ వచనం మీద చాట్ బాక్స్ లో చక్కగా మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాయింట్ మీద మాట్లాడుతున్నారు. అందులో రైట్ చాలా చక్క విషయాలు పెట్టారు, మీరు చూడొచ్చు, మీకు కూడా అర్థమవుతుంది. అన్ని చదవడానికి సమయం కాదు, కానీ మాక్సిమం చాలా మంది మాట్లాడారు. చాట్ బాక్స్ వాళ్ళని అడుగుతున్నాను, 21వ చనంలో తూరు సీదోను పట్టణాల కోసం అది చాట్ బాక్స్ లో చెప్పేది కూడా కాదు, చాలా ఎక్కువ ఉంటుంది, మీరే స్టడీ టీం వాళ్ళు ఏమన్నా చెప్పాలి.
థర్డ్ బాక్స్ లో చాలా పాయింట్ మాట్లాడారు
సార్. వందనాలు సార్. సిస్టర్ చెప్పిన దానికి ఆ పట్టణాలు అనేది ఆ విగ్రహ పూజలకు సంబంధించిన పట్టణాలుగా ఆ పూజతో నిండినట్టుగా ఉన్నారు సార్ వాళ్ళందరూ.
ఆ పట్టణాలు విగ్రహారాధన చేసే అన్యుల పట్టణాలు అంటాడు తను స్వామి ఒక పాయింట్ జ్ఞాపకం చేశాడు. ఇంకేమైనా మాట్లాడతారా? యాక్చువల్ ఇట్లాంటి ప్రశ్న మనం కామెంటరీలో చదువుకోవాలి. సరే, ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా తూరిసిరుదన పట్టణాల కోసం ఇచ్చారు, మీరు ఆల్రెడీ చదివి ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏమంటారంటే, తూరు సీదోను ఇజ్రాయేలుకు ఉత్తరాన మధ్యధార సముద్ర తీరాన ప్రఖ్యాతి చెందిన పురాతన పట్టణాలు. ఇవి యేసుక్రీస్తు ప్రభు కాలానికి ముందటి కాలంలో పట్టణాలు, కానీ ఇజ్రాయేల్ దేశానికి ఉత్తరాన ఉన్న పట్టణాలు. అక్కడ విగ్రహారాధన ఉంది, ధనాష్ ఉంది, ఇవి ఇతర జాతుల వారి పట్టణాలు. వాటిని దేవుడు తగలబెట్టేశాడు, శిక్షించాడు. యెషయా గ్రంథం 23, ఏహెజ్కేలు గ్రంథం 26, ఆమోస్ గ్రంథంలో ఉన్నాయి. తూరు కోసం, టైర్ కోసం మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, బాగా సముద్ర వ్యాపారం చేసిన పట్టణం. సీదోను కూడా బాగా ఏమంటారు, వాణిజ్యం బాగా జరిగిన పట్టణాలు. ఆ పట్టణాలను దేవుడు తగలబెట్టేశాడు, ఆ సముద్రంలో ముంచేశాడు తూరు పట్టణాన్ని అయితే. అవి పాత పట్టణాలను ఉద్దేశించి ఇక్కడ రాయబడుతున్నాయి. మీకేమన్నా భయో మంజరి గారు ఏమైనా కనెక్ట్ అయ్యాయా?
ఓకే సార్.
ఎస్ అమ్మా, మీ వాక్యంలో ఇంకేమైనా మీకు అర్థం కానివి ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్ళొచ్చు. చాట్ బాక్స్ లో రూఫస్ పాయింట్ వైజ్ గా కూడా ఇచ్చాడు, ఇవి అన్యజన పట్టణాలు, పాపంతో ప్రసిద్ధి అని మాట్లాడతాడు. ఇమానియల్ అంటాడు, సముద్ర వ్యాపార కేంద్రాలు, ఇక్కడ అన్యులు, వాళ్ళకి గర్వం ఉంది, వాణిజ్య శక్తి ఉంది, భౌతిక సంపద ఉంది, వాటిని దేవుడు నాశనం చేశాడు. రైట్, అన్య పట్టణాలు, పురాతన పట్టణాలు ఇప్పుడు అవి లేవు, అవి దేవుడి శిక్షకు గురి అయ్యాయి. వాటిని కోట్ చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు క్లియర్ అమ్మా? ముందుకెళ్ళొచ్చా? ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? డౌట్ ఏమైనా?
ఓకే సార్, వెళ్ళొచ్చు.
ఎస్ అమ్మా, ముందుకెళ్దాం. తర్వాత 22వ వచనం, ప్రేమ కుమార్ కదా, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ వచనం మీకు స్పష్టంగానే ఉందా?
ఈ వచనంలో నాకు మూడు పదాల మీద నేను అర్థం చేసుకునే విధానంగా ఒకసారి చెప్తా సార్, ఒకవేళ కాదా అనే విషయాన్ని. విమర్శ దినమందు అంటే తీర్పు తీర్చేటటువంటి రోజని నేను దాన్ని అనుకుంటున్నాను సార్. మీ గతి అంటే ఉన్న స్థితి, వాళ్ళు పూర్వం ఉన్నటువంటి స్థితి అనేటటువంటిది నేను అర్థం చేసుకున్నా సార్. అట్లా ఓర్వదగినదై అనేటటువంటి పదానికి క్షమింపబడినది ఓపిక పట్టున్నది, అది ఓర్చుకున్నది అనేటటువంటి విషయాన్ని నేను అనుకున్నాను సార్. దానిలో ఏమన్నా
చాలా చాలా యథార్థంగా నాకు ఎలా అర్థమవుతున్నాయండి, నా అండర్స్టాండింగ్ కరెక్ట్ గానే ఉందా లేదా కొంచెం మీరు చెప్పండి అని స్టడీ టీమ్ ని ప్రేమ్ కుమార్ బ్రదర్ అడుగుతున్నారు. ఆయన అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉందా లేదా మీరు మాట్లాడితే ఆయన సరి చేసుకుంటారు, లేకపోతే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏమన్నా మాట్లాడతారా 22వ వచనం మీద? ఒకటైతే వాస్తవం ప్రేమ్ కుమార్ బ్రదర్ అవుతున్నాడు 22వ వచనం అని అర్థం చేసుకోవడానికి మీరేమైనా హెల్ప్ చేయాలి స్టడీ టీమ్ పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మాట్లాడచ్చు. పీజీ, టీఏసీ యూనివర్సిటీ, యాంగ్రీ యూనివర్సిటీ మీరు మాట్లాడితే మేము చాలా నేర్చుకుంటామని ఆశతో ఉన్నాం. మీరెందుకు మాట్లాడకుండా అప్పలకి బంగారం అన్నట్టుగా ఉన్నారు, మాట్లాడాలి. 22వ వచనం మీద వారవ తగినది గతి అది కూడా స్ట్రగుల్ అవుతున్నాడు తను. మీరేమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. చాట్ బాక్స్ లో కూడా ఎవరు దానికి సమాధానం చెప్పట్లా. 22వ వచనం మీద ఈ స్టడీ టీం అసలు మాట్లాడాలి, 10 మంది ఉన్నారు.
అంటే వాళ్ళ గతి గురించి అంటే ఆల్రెడీ వాళ్ళది మునిగిపోయింది కదా సార్, మీరు ఇంతకుముందు వచనాలు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా,
అటువంటి
వాటి పరిస్థితి అంటే అప్పుడు కూడా కొన్ని అద్భుతాలు కానీ ఎవరైనా అప్పుడు కూడా హెచ్చరికలు చేశారు సార్ వాళ్ళకి. ఏహెచ్కేల్ గ్రంథంలో మనకి ఏహెచ్కేలు వాళ్ళ పట్టణాల గురించి ముందే చెప్తూ వచ్చారు, అవన్నీ కూడా వాళ్ళు కూడా గ్రహించుకోలేదు, ఇప్పుడు కూడా మీరు గ్రహించుకోవట్లేదు కాబట్టి అంతకంటే ఘోరంగా ఉంటది మీ పరిస్థితి అని చెప్తున్నట్టు.
బాగుంది, కొంత బాగుంది. విమర్శ దినమందు అన్నప్పుడు తీర్పులో మీ గతి అంటే ఈ కొరాజిన బెస్తాయిద పట్టణాలకు పట్టే గతి శిక్ష, వాళ్ళకు వచ్చే శిక్ష కంటే తూరు సీదోను పట్టణాల వారి గతి బెటర్ గా ఉంటది, ఓర్వ తగినదిగా ఉంటది, అంటే శిక్ష తక్కువగా ఉంటది, నీకు శిక్ష ఎక్కువగా ఉంటది అన్నట్టుగా 22వ వచనంలో మాట్లాడుతున్నారు. ఆ ప్రేమ్ కుమార్ బ్రదర్, మీకేమైనా అర్థమైంది ఇప్పుడు? గతి అంటే వాళ్ళ స్థితి అని కాదు, వాళ్ళు పొందబోయే శిక్ష కోసం మాట్లాడుతున్నాడు. ఓర్వ తగినది అంటే ఓర్పు కాదు, ఆ శిక్ష సూదు పట్టణాలు భరించగలుగుతాయి, మీరు భరించలేనంత శిక్ష వస్తుంది, ఓర్చుకోలేనంత శిక్ష వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.
ఓకే సార్, థ్యాంక్ యూ.
రైట్ బ్రదర్, రైట్ రైట్. చాలా యథార్థంగా ఆయన తన విషయం చెప్పాడు, నాకు ఎలా అర్థమవుతుందని. ఇప్పుడు ఏమైనా బెటర్గా ఆలోచించడానికి ఈ గ్రూప్ స్టడీలో జరిగే లాభం అదే, మనం ఒకరిది నాలెడ్జ్ ఇంకొకరు నేర్చుకుంటాం, షేర్ చేసుకుంటా ఉంటాం, బాగుంటుంది. చాలా చక్కటి ప్రశ్నలు చాట్ బాక్స్ లో రీచ్ చేస్తున్నారండి, దానికి మీ సమాధానం చెప్పాలి. మీరు మీ వాక్యాల మీద మాట్లాడమంటేనే ఎందుకో మా సహనాన్ని పరిష్కరిస్తున్నారు, ఇక వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఎంతవరకు చెప్తారా అన్నది దేవునికి ఎరుక. మీరు మాత్రం చెప్పకపోతే నెక్స్ట్ వీక్ కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను, మీరు మాట్లాడకుండా ఉంటే మాట్లాడండి అని 10 మంది కూర్చోడానికి సిద్ధంగా లేను. మీరు మిమ్మల్ని మాట్లాడిపించడానికే పిలిచాం, మీరు మీ జిల్లాలో బైబిల్ స్టడీలో మాట్లాడుకుంటున్నారా లేదా తెలుసుకోవడానికే పిలిచాం. మీరు మాట్లాడకపోతే మాత్రం మాట్లాడేదాకా మీ టీం కంటిన్యూ అవుతుంది, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి మీరు తప్పించుకోవడానికి ట్రై చేయాలి, మాట్లాడకుండా ఉంటే మాత్రం ఇరుకుని పడతారు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రశ్నల్లో చాలా చక్కటి ప్రశ్నలు, నేను ఆ ప్రశ్నలు తీసుకోవడానికి భయపడుతున్నాను, ఎందుకంటే అక్కడే మనం స్ట్రక్ అయిపోతాము, డిస్కషన్లకు ముందుకెళ్ళము అన్న భయంతో ఆగిపోతున్నాను. అందుకోసం నేను ఈ ప్రశ్నలు ఆ తర్వాత తీసుకుందామలే అని కూడా ఆలోచిస్తున్నాను. ఒకటి సూటిగా వినపడుతున్న ప్రశ్న ఏంటంటే, సుసన్న కిరణ్ అడుగుతా ఉంది, ఇదే 22వ వచనాన్ని బేస్ చేసుకొని, తీర్పు తీర్చినప్పుడు అక్కడ వచ్చే శిక్షలు వేరుగా ఉంటాయా, దేవుని తీర్పులో లేకపోతే నరకంలో అందరూ ఒకలాంటి శిక్ష గుండానే వెళ్తారా, లేకపోతే శిక్షల్లో స్థాయి వేరు వేరుగా ఏమన్నా ఉంటాయా అని తను అడుగుతుంది. ఏమైనా స్టడీ టీం మాట్లాడతారా? తర్వాత మంజులా విజయ్ మెదక్ నుంచి, ఇదే ప్రశ్న, నరకంలో ఎక్కువ తక్కువలు తక్కువ శిక్షలు ఉంటాయా, అది ప్రశ్న. మంచి ప్రశ్న, ఆ ప్రశ్న అలా ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది, మీకు వచ్చింది, బాగుంది. స్టడీ టీం వాళ్ళు చక్కగా మీకు సమాధానం చెప్తారు.
సార్ ఇక్కడ ఎక్కువ శిక్షలు తక్కువ శిక్షలు అని ఏం లేదు సార్, ఉంటే ఒకటి దేవుని దగ్గర సంతోషంగా ఉండడం ఒకటి ఉంటది, లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనకు లూకాసు వార్తలో ధనవంతుని గురించి చెప్పినటువంటి ఆ వేదనకరము, పనులు కొరకడము, ఆ కేకలు వేయడము, డప్పిగా అంటే నీళ్లు దొరకనటువంటి ప్రతి ఆ వేదన ఆ ప్లేస్లకు వెళ్తామనేది ఉంటుంది సార్. అంతే తప్ప కానీ దాంట్లో రెండు రకాలు మూడు రకాలనే శిక్షలు ఏముండవు సార్. వందనాలు సార్.
స్వామి ఏముండదు, అందరికీ ఒకటే ట్రీట్మెంట్, ఒకటే ధర్మం, ఒకటే పనిష్మెంట్, అందులో ఎక్కువ తక్కువ లేవని అంటాడు. మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా?
సార్తో ఏకీవిస్తున్నా సార్, అంతే ఉంటాయి అనుకుంటున్నా. ఎందుకంటే కాకపోతే మారితే చివరిలో అన్నా మనకి పరదేశంలోకి వెళ్లే అదృష్టం అతనికి కలిగింది కదా, అట్లాగా అన్నా ఉండేది అని అన్నట్టుగా ఉంటది. గాని
రవి మంజరి గారు స్వామి బ్రదర్ తో అలాంటివి ఏమి ఉండవు అని ఏకీభవించారట. మిగతా ఏమైనా మాట్లాడతారా? చాట్ బాక్స్ లో కూడా మాట్లాడవచ్చు, మా వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు, మీరేమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. స్టడీ టీం మిగతా వాళ్ళు మాట్లాడాలి.
సో నేను స్వామి సార్తో ఏకీభవిస్తున్నా సార్.
ఏకీభవిస్తారండి, మీ ఎక్కువ వచ్చినట్టు ఏకీభవిస్తాం అంటున్నారు. 22వ వచనం సరిగ్గా చదివితే మీకైనా అర్థమవుతుంది. చదవండి 22వ వచనం ఒకసారి. అక్కడ ఏమన్నాడు, కంపేర్ చేస్తూ విమర్శ దినమందు తూరు సీదోన్ల పట్టణం మీకంటే ఓర్వదగినది. వాళ్ళు ఆల్రెడీ దేవుడు నాశనం చేశాడు ఆ పట్టణస్తుని, వాళ్ళు నరకానికి పోతారు అనుకోవచ్చు. ఈ పట్టణస్తులు మారు మనసు పొందట్లేదు, ఇద్దరు సమానమని రాయట్లా. ఒకళ్ళ స్థితి ఓర్వదగినది, ఒకళ్ళ స్థితి ఓర్వదగినది అని రాయబడుతున్నప్పుడు ఒకలాగే ఉంటదని ఎట్లా తీసుకుంటారు? ఒకళ్ళు తానండి ఒకళ్ళు తందాని అంటారా? కొంచెం ఆలోచించండి వాక్యాన్ని. చాట్ బాక్స్ లో అదే మాట్లాడుతున్నారు.
ఇద్దరు విషయాల గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఒకరేమో తప్పించుకుంటారు, ఒకరేమో శిక్షకు పాత్రలు అవుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే మాట విని
ఒక మాట స్వామి, మేబీ నువ్వు అన్నట్టుగా తూరు సీదోను పట్టణస్తులందరూ పరలోకానికి వెళ్తారనా నీ ఉద్దేశం?
అక్కడ వాళ్ళందరూ వెళ్తారని కదా సార్. ఎవరైతే దేవుని యొక్క మాట విని మారు మనసు పొంది పశ్చాత్తాప పడతారో, అది తూరు సీదోనైనా అది ఏ పట్టణమైనా సరే, వారు తప్పించుకుంటారు. ఒకవేళ వినకపోతే అంతకంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు సార్.
ఓకే, ఆయన ఏమంటారంటే తూరు సీదోను పట్టణస్తుల్లో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళొచ్చు, వీరు నరకానికి వెళ్ళొచ్చు, అంతే తప్ప ఎక్కువ తక్కువ లేవని మాట్లాడుతున్నాడు స్వామి. మీరు ఏకీభవించిన విభేదించిన కొంచెం ఆలోచించి మాట్లాడండి. స్టడీ టీం వాళ్ళు మాట్లాడాలి. అనీలు చాట్ బాక్స్ లో ఏమంటారంటే, మీరు పాపాత్ములు అనుకుంటున్నాను, తూరు సీదోను పట్టణపు వారు మీకంటే బెటర్ అనే ఉద్దేశం. ఓహో, ఈ శిక్ష కోసం కాదు పాపపు తీవ్రత అంటాడు. ఆత్మీయ అర్థాలు వద్దు అని అన్నాం. సరే మీరు పెట్టండి, మీరు ఆలోచించండి. చాలా చక్కగా క్రాంతి కుమార్ గారు అంటారు, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందరికి ఒకటే కాదు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. అనిత అదే వాక్యాన్ని మాట్లాడుతున్నారు, వాని క్రియను బట్టి ఉంటుంది. ప్రభు కుమారి గారు, నరకం అంటే నరకమే, ఇంకేం ఉండవు అక్కడ, ఎక్కువ దక్కులు ఉండవు అని అంటున్నారు. ఆలోచించండి. పరలోకంలో బహుమానాల్లో స్థాయిలు ఉంటాయి కానీ నరకంలో మాత్రం ఒకటే ఉంటాయి అని అంటున్నారు. అరుణ జ్యోతి గారు, అనంతపురం నుంచి శిక్షలు వేరు వేరుగా ఉంటాయి అని అంటున్నారు. తన్నీ జోసపు వేరే ఉంటాయి అని 22వ వచనం చెబుతుంది, కాబట్టి శిక్షలు వేరు వేరు అంటున్నారు. రైట్, స్వామి మాట్లాడు.
సరే, ఇంతకు ముందు మన బ్రదర్ చెప్పినట్టుగా వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం వస్తున్న అంటే, ఈ భూమి మీద ఎవరైతే ఓపికగా, మన రోమిలోకి రాసిన పత్రిక 2:7 సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఉంటది. అదేవిధంగా భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు సార్. అంటే మనం చేస్తేనే
పాయింట్ ఎక్కడ మిస్ అయ్యావంటే, అందరికి తెలిసిన సత్యం ఏంటంటే నరకానికి ఎవరు వెళ్తారు పరలోకానికి ఎవరు వెళ్తారు తెలుసు. మన ప్యాసేజ్ లో ఒకరి స్థితి వారవదగినది, ఒకరి స్థితి అంతకంటే ఘోరంగా ఉంటుంది అన్న మాట బేస్ చేసుకుని ఏమైనా పనిష్మెంట్స్ లో హెచ్చు తగ్గులు ఉంటాయా అని ఆలోచన చేస్తున్నప్పుడు నువ్వు దానికి రిలవెంట్ వాక్యాలు తీసుకురా. అంతే తప్ప కామన్ గా ఒక నరకానికి పోతారు, పరలోకానికి పోతారు వాటిని తీసుకొస్తే ఎట్లా తిగుతుంది ఇక్కడ? ఆ లోపల ఏవైనా అందరికి ఒకటే డిగ్రీ ఆఫ్ పనిష్మెంటా, వేరు వేరు డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంటా అన్న క్వశ్చన్ దగ్గర ఆ రిలవెంట్ క్వశ్చన్స్ అలా రిలవెంట్ పోర్షన్ కి వెళ్తే బాగుంటది. మీరు దాన్ని ఆలోచిస్తే బాగుంటది. మీరు కామన్ గా ఉన్న వాక్యాలు కోట్ చేసి మాట్లాడితే ఎలా సమాధానం వస్తుంది? సరే, ఇక నేను మేబీ ఇంకా బెటర్ గా మీకు అర్థం కావడం కొరకు ఎట్లా ఇది వస్తుందని చెప్పి నేను చిన్న రెండు మూడు వాక్యాలు రాశాను. కొన్ని అదంతా చదవండి. శిక్షల్లో స్థాయిలు ఉంటాయా? లూకా సువార్త 12:47-48 ఒకరు చదవచ్చు. మార్కు సువార్త 12:40 ఒకరు చదవచ్చు. యాకోబు పత్రిక 3:1 ఒకరు చదవచ్చు. మూడు వాక్యాలు చదవచ్చు ఏమని నిర్ధారించుకోవడం కోసం. స్టడీ టీమ్
సార్ అందరూ సార్ లూకా సువార్త 12:47 సార్.
ఎస్ బ్రదర్.
తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగించుదరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
ఒకటే అంటావా ఏమన్నా ఏమన్నా వేరు వేరు వేరియేషన్స్ ఉన్నాయా?
ఆలోచన. ఇక్కడ వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ అంటే రెండు రకాలుగా ఉన్నాయి సార్. ఇప్పుడు వేరియేషన్స్ అంటే వాళ్ళు నరకంలో శిక్ష ఎలా ఉంటది అన్న దానికి ఒకటే శిక్ష ఉంటది అన్నట్టుగా మాట్లాడినాం సార్. ఇక్కడ ఎవరికి ఇచ్చినటువంటి పని వాళ్ళు చేయకపోతే ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పించుకుంటారు, ఎవరైతే చేయరో వారికి ఎక్కువగా శిక్ష ఉంటది అనేది అర్థమైంది సార్.
అంటే నువ్వు అట్లా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నువ్వు ఎట్లాగే అర్థం చేసుకుంటూ ఉండు, నీకు చేసేది ఏమలేదు. ఇక్కడ స్వాచ్ ఉంది, నువ్వు ఎట్లాగైనా అర్థం చేసుకో. మార్కు సువార్త 12:40 మిమ్మల్ని చదువుతారా? యాకోబు 3:1 మరొక చదవచ్చు. చాట్ బాక్స్ లో కూడా మీరు స్పందించవచ్చు ఆ వాక్యాల మీద. నరకంలో ఒకలాగే శిక్షలు ఉంటాయా, వేరు వేరు ఎట్లాగా నేను నరకానికి పోతాను కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను అని అందరికి ఒకటే కదా అని అనుకోవచ్చా? ఎట్లాగా పరలోకానికి వెళ్ళిపోతాను కాబట్టి చాలే రక్షణ పొందాను, అంత కష్టపడాల్సిన పనే ఉంది అని అట్లా కూర్చుందామా? లేదు లేదు, మన కష్టాన్ని తగ్గట్టుగా ఫలితం ఉంటుందని ఎక్కువగా కష్టపడదామా? మన మన పాపానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఉంటుందని మనం ఏమైనా జాగ్రత్త పడదామా? బైబిల్ ఎట్లా చెబుతుంది దాని ప్రకారం ఆలోచిస్తే బెటర్. వెంకట కృష్ణ తేడా ఉంది అని అంటారు. నాగలక్ష్మి తెలియని వారికి ఒకటి, తెలిసిన వారికి ఒకటి వేరు వేరుగా ఉన్నాయని అంటారు. మార్కు సువార్త 12:40 చదవమన్నా
సార్. మితవరాంధ్రయులు దిగమ్రింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుతారా? నేను
మరీ విశేషముగా శిక్ష పొందుదురు. యాకోబు 3:1 మరీ కఠినమైన తీర్పు పొందుదురు. అక్కడ కొంచెం కామన్ గా ఉంటుంది అనడానికి వీలు లేకుండానే వాక్యాలు మాట్లాడుతున్నాయి. సో నా ఒపీనియన్ వాక్యాలను ఆధారం చేసుకుని నరకంలో శిక్షల్లో స్థాయిలు ఉన్నాయి అనిపిస్తా ఉంది. మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ వెళ్దాం. మరి మీరు ఆలోచించి మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టొచ్చు, మీరు మాట్లాడవచ్చు. 22వచనంలో ఒకరి తీర్పు వారవదగినది, ఒకరి తీర్పు వారవదగినది అన్న మాటల మీద మనం ఇలాగెళ్తున్నాం. 23వచనం సుధారాణి గారు మీ వచనం మీద మీరేమన్నా మాట్లాడతారా? మీకు డౌట్లు ఉంటే మాట్లాడవచ్చు, సమాధానం ఉంటే నాకు ఓకే క్లియర్ అని చెప్పొచ్చు. మీకు ఏమైనా స్టడీ చేస్తే వన్ స్టేట్మెంట్ లో అవి కూడా చెప్పొచ్చు. సుధారాణి గారు.
హోమ ఆకాశ్ అంటే ఆకాశం మట్టినకు హెచ్చింపబడదవా? నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సుధోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. అంటే
కపెర్నహూంలో వాళ్ళ అన్ని జనుల మధ్యన సువార్త ప్రకటించబడినప్పుడు అంటే వాళ్ళు పరిచయాల్లో నుంచి కూడా బయటికి తీసుకొచ్చినాడు అన్నట్టుగా ఉంది సార్. అంటే ఈ సోదోమలో వాక్యం అంటే అవి నాశనం అయ్యే ముందు వాటికి ఏమి అంటే మంచి చెడులు చెప్పి ఆయన రక్షణ సువార్త వెరికి ప్రకటింపబడలేదా అనిపించింది అని డౌట్ వచ్చింది సార్.
మరలా మీ ప్రశ్న సూట్ గా మరలా అడగానమ్మా, మీరు వివరణ చెప్తున్నట్టుగా అనుకున్నాను. చివరిలో సుధమ్మ గుమ్మర కోసం మీరు ఏదో ప్రశ్న రీచ్ చేశారు. సుధమ్మ గుమ్మర లావణ్య గారిది కదా, ఆవిడ మాట్లాడతారు. మీ ప్యాసేజ్లు ఏమన్నా ఉంటే, 23లో ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి.
అంటే వీరి మధ్యన చేయబడిన అద్భుతములు అంటే వారి మరణ ఛాయల్లోంచి కూడా దేవుడు బయటకు తీసుకొచ్చి అన్ని జనుల మధ్యన సువార్త ప్రకటింపబడింది. అయినా కూడా అంటే ఇక్కడ చేసిన అద్భుతాలు అక్కడ చేయబడి ఉండలేదా, అక్కడ వాక్యం ప్రకటింపబడలేదా అనే డౌట్ వచ్చింది
సార్. సుధమ్మ గుమ్మర్రాలో వాక్యం ప్రకటించబడలేదా అని అడుగుతున్నారు. ఎవరైనా సిస్టర్ క్లారిటీ ఇస్తారా? సుధారాణి గారి ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా? ఇరవై మూడవ వచనంలో సుధోమాలో వాక్యం ప్రకటించబడలేదా అని అడుగుతున్నారు. ఏమైనా సుధోమ పరిస్థితులు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఏసయ్య కపెర్నహూముకి వెళ్ళాడు, స్తీదుకి వెళ్ళాడు, తూరునికి వెళ్ళాడు, కానీ సుధోమకి వెళ్ళలేదా? ఏసయ్య సుధోమ పట్టణానికి కూడా ఇల్లుంటే వాళ్ళు తప్పించుకునేవాళ్ళు కదా, ఆ పట్టణాలకు ఏసు ప్రభు ఎందుకు వెళ్ళలేదు అని కూడా అడుగుతున్నట్టుగా అనుకోవచ్చు. మీరు మాట్లాడవచ్చు.
అక్కడ లోతు అక్కడ ఉన్నట్టుగా సుధమ పట్టణం సుధమ గుమర్రాలో లోతు ఉన్నారు సార్.
నా ప్రశ్న అది కాదమ్మా, నేనేమన్నానంటే ఎవరు సుధారాణి గారు ప్రశ్న, నేను సుధారాణి గారు మీ ప్రశ్న కరెక్ట్ గా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఈ కపెర్నహూముకి తర్వాత తూరు సీదోనికి వెళ్ళాడు, సారీ ఆయన కొరాజన బెస్సాయిదకి వెళ్ళాడు, గాని సుధోమ పట్టణానికి కూడా ఇల్లుంటే బాగుండేది కదా, అదే కదమ్మా మీ ప్రశ్న.
అంటే ఏదైనా వారిని నాశనం చేసే ముందు ముందు దేవుడు అక్కడ కూడా మంచి చెడులు అంటే రక్షణ సువార్త ప్రకటింపబడినాకనే నిర్ణయం తీసుకుంటారు కదా, ఏదైనా చేసే ముందు దాన్ని పూర్తిగా నాశనం చేసే ముందు. కాబట్టి ఇక్కడ సుధోమలో వాళ్ళు అంటే ఇక్కడ చేసినట్లు చేస్తుంటే బాగుండేది కదా అన్నట్టు ఉంది కదా సార్, అందువల్ల నాకు ఆ డౌట్ అనిపించింది. అంటే అది వారిని నాశనం చేసే ముందు అక్కడ ముందే ప్రకటింపబడి ఉన్న తర్వాతనే దేవుడు నిర్ణయం తీసుకుని ఉంటాడు కదా నాశనం చేయడానికి. చేసి ఉంటే వారు అద్భుతములు సుధోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును అని అనే వాక్యం దగ్గర
అదేమ్మా నేను అదే అన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ మూడు పట్టణాలకు వెళ్ళాడు, సుధమ్మ పట్టణానికి కూడా వెళ్ళి అద్భుతాలు చేస్తుంటే బాగుండేది కదా, అక్కడికి వెళ్ళకుండా ఎందుకు నాశనం చేశాడు అని మీరు అడుగుతున్నారా అని అడుగుతున్నాను. పోనీ సుధమ్మ గుమర్ర పట్టణాలు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న పట్టణాలా, అంత ముందరి కాలంలో ఉన్న పట్టణాలా, అదేమైనా మీకు అవగాహన ఉందమ్మా?
అంతకు ముందు అనుకుంటున్నాను సార్.
అంతకు ముందు అనుకుంటున్నారు. భవ్య మంజరి గారు మాట్లాడండి అమ్మా.
సార్ సుధమ గుమర్ర పట్టణాలు ఆదికాండం 13వ అధ్యాయంలో ఉన్నాయి. అక్కడ లోతును కూడా అంటే నీతి మంత్రుడైన లోతు అది పచ్చగా ఉందని వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆయన నొచ్చుకునే విధంగా కూడా అక్కడ ఉంది కాబట్టి ఆయన ఒక సాక్ష్యంగా కూడా ఉన్నాడు సార్. తను అడిగిన దానికి అప్పుడు లేదా అంటే దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారని చూపించేది కూడా ఉంది అనేది నా ఆన్సర్ సార్.
బాగుందమ్మా. సుధమ్మ గుమర్ర పట్టణాలు పాత నిబంధన కాలంలో ఉన్న పట్టణాలు, ఆది కారణం 18వ అధ్యాయంలో తగలబెట్టబడ్డ పట్టణాలు. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణాలకు వెళ్లి సువార్త చెప్పడానికి మొదటి శతాబ్దంలో ఉన్న పట్టణాలు కావు. అయితే దాన్ని దీన్ని పోల్చి మాట్లాడుతున్నప్పుడు మరి సుధమ్మ గుమర్ర పట్టణాలకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది కదా, వాళ్ళు మార్మన్స్ పొందేవారు కదా, వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న దగ్గర మనం కొంచెం ఆలోచించాలి. సిస్టర్ బాగానే చెప్పగలిగారు, అక్కడ లోతు ఉన్నాడు, అక్కడ లోతు ఎగ్జాంపుల్ గా ఉన్నాడు, అక్కడ దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చుంటాడు, అవకాశం ఇవ్వకుండా నాశనం చేయడు అని సిస్టర్ మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడవచ్చు.
సార్ వందనాలు సార్. సుధోమ అనేది దృష్టత్వానికి దేవుని వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రసిద్ధి చెందిందన్నట్టుగా మనకు తెలుస్తుంది సార్. అయితే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను సార్. ఆదికాండము 19వ అధ్యాయంలో సాయంకాలం ఇద్దరు, అంటే దేవుడు పంపించినట్టుగా చూస్తున్నాము. కానీ ఆ పంపించినప్పటికీ వాళ్ళు పాపం చేయడానికి వారితో కూడా వాళ్ళు వాళ్ళను అంటే ఒక రకంగా చెప్పకుండా అడ్డగించినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. మీరేమన్నా కొంచెం వివరణ చేస్తే బాగుంటుంది సార్.
దానికి ఏమంటామంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు కొరాజిన బెస్సాయద ఆ ప్రాంతాలకు వెళ్ళాడు, సుధోమకి ఎందుకు వెళ్ళలేదు అన్న మాట దగ్గర మనం ఏం చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మీద ఎందుకు కనికరపడలేదు, వీళ్ళ మీద ఎందుకు కనికరపడ్డాడు అన్న మాట దగ్గర దాన్ని నేనేమంటానంటే అది ఆయన సార్వభౌమాధికారం. ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు పుట్టారు, ఏం చేయాలో ఆయన చెప్పడానికి ఏమీ లేదు. కానీ మీరు మరీ ఘోరంగా ఉన్నారు అని మాట్లాడుతున్నట్టుగా నేను అనగలను. ఈవెన్ లోతు అక్కడ ఉన్నాడు అన్న మాట దగ్గర లోతు సువార్త ప్రకటించాడు అని అనలేము, ఆయన తను తాను కాపాడుకున్నాడని చెప్పగలం. ఒకటైతే అబ్రహాం ప్రార్థనలో చేయమైనా మాట్లాడవచ్చు, ఆయన 100 మంది నీతి మంతులు ఉంటే వదిలేస్తావంటే 100 మంది లేరు, 50 మంది లేరు, 10 మంది కూడా లేరు. లోతు కుటుంబం తప్ప ఇంకెవరో లేరు, లోతు అల్లుళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు, దేవదూతలతో కూడా పాపం చేయడానికి చిన్నపిల్లలు కూడా చెడిపోయి ఉన్నారు, అంత డెవలప్ అయి అంత చెడిపోయిన పట్టణం అని మనం అనగలం. కానీ ప్రశ్న అక్కడ ఎందుకు చేయలేదు అద్భుతాలు అన్న వాటి దగ్గర మనం దాన్ని ఎట్లా నిర్ధారించగలమో మీరు ఆత్మీయ అభిప్రాయాలు పంచుకోవచ్చు. శిరీషా గారు శ్రీకాకుళం, సుధోమ దేశాన్ని దేవుడు నాశనం చేశారు, అందుకే యేసు ప్రభు వెళ్ళలేదు సార్, అది దేవునికి విరుద్ధం. ఎందుకో మీరు చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పాత నిబంధన పట్టణాలు, కొత్త నిబంధన పట్టణాలు, అవి ఏ తరంలో ఉన్నవి అవి కూడా అవగాహనలోకి వచ్చుంటే బాగుంటది. అందుకోసం ఇవి ఆయన మాట్లాడుతున్న తూరు, సీదోను పాత నిబంధనలో ఉన్న పట్టణాలు. సుధోమ, గోమర్ర కూడా ఆదికాండంలో ఉన్న పట్టణాలు. ఆ పట్టణాలకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళలేదంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆ పట్టణాలు ఉన్నది ఇప్పుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల పూర్వం. ఆయన భూమి మీదకి రావడానికి ఆ పట్టణాలకు మధ్య సుమారు 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఆ ప్రశ్నకి మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ పట్టణాల్లో దేవుడిచ్చిన అవకాశం చేసిన అద్భుతాలు ఆ పట్టణాల్లో చేస్తుంటే మారతారు అని అన్నాడు కదా, మరి ఆ పట్టణాలను ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న మీద ఏమైనా మాట్లాడితే మాట్లాడండి అని అడుగుతున్నాం.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆ పట్టణాల్లో నివసించిన ప్రజలందరికంటే వీరు ఇలాంటి అంటే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఇంత సువార్త వింటున్నా సరే మీరు వారు అంత కఠినమైన వారు అయినా మీరింత ఇంత సువార్త ప్రకటింపబడ్డా ఇంత కఠిన విడిపోవట్లేదు అని అనిపిస్తుంది బ్రదర్. అంటే మీరు అంత కఠినంగా ఉన్నారు, ఇన్ని బోధలు చెప్తున్నా మీరు అర్థం చేసుకునే వారుగా ఉన్నారు అని అన్నట్లుగా అర్థమైంది.
అవును, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఇదే అంటే ఒకప్పుడు టెక్నాలజీ ఇంత అందుబాటులో లేదు, ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత అందుబాటులో లేదు, ఇప్పుడు ఇంత అందుబాటులో ఉన్నా ఇప్పుడు నువ్వు చదువుకోకపోతే ఎట్లా అని మనం ఎలాగైతే మాట్లాడతామో, యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణాలకు వెళ్ళలేదు, ఈ పట్టణాలకు వచ్చాడు. అయినా వీళ్ళు మారే పరిస్థితులు లేరు కాబట్టి కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఈ భాగ్యం వాళ్ళకు లేదు, మీకు వచ్చింది, అయినా మీరు కఠినంగా ఉన్నారు, మీ శిక్ష ఘోరంగా ఉంటుందని మాట్లాడుతున్నాడు.
ఇక్కడ ఏమైనా మనం అప్లికేషన్ మెథడ్ లో మాట్లాడుకుంటే, ఇప్పుడు కొంచెం మీరు మాట్లాడాలమ్మా, ఈ బెత్సాయిద, కొరాజైన, కపెర్నహూము పట్టణాలు కంటే మనకేమైనా ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వబడ్డాయా, మనకు తక్కువ అవకాశాలు ఇవ్వబడ్డాయా? మనం ఆ యువతలు ఉన్నాం, వాళ్ళ అవతలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందున్న పట్టణాలు తూరు, సీదోను, సుదొమ, గొమొర్రా. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న పట్టణాలు బెత్సాయిద, కొరాజైన, కపెర్నహూము. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ సమాచారం అందుబాటులోకి వచ్చిన పట్టణాలు నేటి మన పట్టణాలు, మన తరాలు. మన పరిస్థితి ఏమంటారు, మనకేమైనా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా?
మనకింత అసలు ఇంట్లో కూర్చునే ఇంత డిస్కషన్, ఇంత వాక్యాన్ని మనకి అందిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనలో మార్పు రాకపోతే డెఫినెట్ గా ఉంటుంది బ్రదర్.
మనకున్న సౌలభ్యం అంతా ఎంత కాదు. మనం ఏ జనరేషన్ లో ఉన్నాం, మనకు ఆన్లైన్ బైబిల్ స్టూడియోస్ వచ్చేసి మనకు అన్ని ఇంట్లో కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, చాలా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు గురించి స్టడీ చేయగలం. మనం ఇంకా అవకాశాన్ని బట్టి కఠినమైన తీర్పులోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి అని ఆలోచించటం అవసరం. బాగుంది, ఇక 6:30 అవుతుంది, నేను ఇక్కడతో దీన్ని ఆపుతున్నాను. బైబిల్ స్టడీలో మనం ఇట్లా డిస్కస్ చేస్తాము, ఉన్న 10 వచనాల్లో మనం 3 వచనాలు అంటే 4 వచనాల దగ్గర ఆగిపోయాం. అందులోని సుమలత ఏమీ మాట్లాడలా, ఆనందరాజు ఏమీ మాట్లాడలా, ఇందుమతి ఏమీ మాట్లాడలా, హరిత తను మాట్లాడలా, లావణ్య సిస్టర్ మాట్లాడారు, సుధారాణి మాట్లాడారు, ప్రేమ్ కుమార్తో మాట్లాడిపించాం. కాబట్టి దయచేసి రేపటి దినమందు మీరు మాట్లాడాలి. మీకు సజీవవాహిని అందుబాటులో ఉంది, ఆన్లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్యాసేజ్ చదవండి, స్టడీ చేయండి. బెటర్ గా మీరు వచ్చిన వాళ్ళందరికీ మీ వాక్యాన్ని బెటర్ గా వివరించగలిగిన పరిస్థితుల్లో మీరు ఉండాలి. 10 వచనాలు ఒక వచనం మీరు తీసుకుని వచ్చినప్పుడు ఆ వచన పూర్వపరాలు, ఆ వచనంలోకి ఏ డౌట్ లేకుండా మీరు క్లారిటీతో ఉండాలి, మాకు క్లారిటీ ఇచ్చే వాళ్ళుగా ఉండాలి. అందుకోసం మీకు ముందుగా పోర్షన్ ఇన్ఫార్మ్ చేసేది. మీరు అట్లా ఏమి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారనిపించింది, రేపు అగ్రికల్చర్ పరువు తీయకుండా మీరు బాగా ప్రిపేర్ అవుతారని నమ్ముతా ఉన్నాను. ఇక్కడికి బైబిల్ స్టడీ ముగిస్తూ ఉన్నాను. స్టడీ టీమ్ లోంచి ఒకరు ప్రార్థన చేస్తే మన సమయాన్ని విజ్ఞాపన ప్రార్థనకు అందించేద్దాం.
ప్రార్థన చేస్తామండి. దేవస్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. స్థుతుల ఉపాధ ఒక దేవ రాజాసిరాజ అద్భుతకరడాని పదాలకి ఆది వందనాలు, స్థుతులు, స్తోత్రములైన అయ్యా. ఉదయ కాల సమయంలో ప్రభా, నీ బైబిల్ స్టడీలో ప్రభా, నీ వాక్యాన్ని ఆత్మీయంగా ప్రభా డిస్కషన్ చేసుకోవడానికి ఇచ్చిన కృపకై నీ పాదాలకి ఆది వందనాలు, స్థుతులు, స్తోత్రములైన. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును జీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఆత్మీయ మర్మాలను బయలుపరచుకుంటూ ప్రభా అయ్యా మాకు జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని మీరు దయచేయమని చూస్తున్నాం ప్రభా. ఇంకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. సేదుగా నడిపిస్తున్న సిఏ మహేష్ బ్రదర్ గారిని ప్రభా, అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ఇదిగోనైనా పని బాటల్లోను అన్నిటిలోనూ ప్రభా బ్రదర్ గారిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీ పాదాలకు ఫిలాది వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన అంతటిని మీ చేతులు గొప్ప చెప్తూ నజరేడిని ఇస్తున్నాం, నడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
స్టడీ టీమ్ సభ్యులకు వందనాలు, మాట్లాడకపోయినప్పటికీ పార్టిసిపెంట్స్ కూడా వందనాలు. కొంతమంది చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టారు, రేపటి దినం కొరకు బెటర్ గా సిద్ధపడితే వద్దాం.